శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. భక్త మహాశయులకు నమస్కృతులు. శ్రీ భారతీ తీర్థ మహాస్వామినే నమః. మరోమారు మీ సమక్షంలో స్వామిని గురించి చెప్పుకునేటటువంటి అవకాశం వచ్చేందుకు సంతోషిస్తున్నాను. అందులో చాలా ముఖ్యమైనటువంటి సమయం ఇది, ఎందుకంటే నిన్ననే మనం తొలి ఏకాదశి జరుపుకున్నాం. చాతుర్మాస్యలు ఈ నాలుగు మాసాలు కూడా నిన్నటి శయన ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి దాకా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని, ఈ కాలంలో మహనీయులందరూ కూడా జాగరూకులై సమాజ శ్రేయస్సు కోసమని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోక సంగ్రహణం గావించాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందువలనే ఒకరోజు నిద్ర చేసిన చోట మరుసటి రోజు నిద్ర చేయకుండగా సంచరించవలసినటువంటి సన్యాసులు, సాధువులు, పుంగవులు ఈ నాలుగు నెలలు కూడా ఒకే చోట ఉండి ఆ పరిసరాల్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా జాగరూకుల్ని చేస్తూ ఉంటారు. అటువంటి పర్వదినాల్లో ఇవాళ కూడా మనకి శని త్రయోదశి, ఇది ఒక ముఖ్యమైనటువంటి పర్వమే. అనేక రకాల శని బాధలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ కొంత తరుణోపాయం శనిని గురించి కొన్ని చేసుకోవటానికి. రేపు లేదు ఎల్లుండి మళ్ళీ గురు పౌర్ణిమ వస్తోంది, వ్యాస పౌర్ణిమ. ఇట్లా మంచి పర్వదినాల్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటము ధన్యతగా భావిస్తున్నాను. మనము హనుమాన్ చాలీసా, దానికి సంబంధించినటువంటి వివరణ ఈ హనుమాన్ చాలీసా అనేటటువంటిది. నిజానికి ఇది అవధి భాషలో, ప్రాకృత భాషలో, ఉత్తరాది భాషలో ఉన్నటువంటి వాంగ్మయం. కానీ మన ఆంధ్రదేశంలో కూడా దీనికి చాలా విశేషమైనటువంటి ప్రచారం ఉన్నది. ఒక ఆంధ్రదేశం అని కాదండి, ప్రపంచవ్యాప్తంగానే హనుమాన్ చాలీసాకి అటువంటి ప్రాచుర్యం ఉన్నది. అసలు ఆంజనేయ స్వామిని గురించే గ్లోబల్ గాడ్ హనుమాన్ అని చెప్పి ఆ మధ్య ప్రసారం చేశారు టీవీల్లో, విశ్వదైవము అని చెప్పి. అన్ని దేశాల్లో కూడా ఆంజనేయ స్వామి సేవకులు, ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, ఆయన మంచి హనుమద్ భక్తుడు. అటువంటి ఈ హనుమాన్ చాలీసాని తులసీదాసు రచించాడు, గోస్వామి తులసీదాసు అని చెప్పి. ఆ గోస్వామి అనేటటువంటిది ఒక సంప్రదాయం, అది గోసాయి సంప్రదాయం. ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి గోస్వామి తులసీదాసు, గోసాయి తులసీదాసు అని చెప్పి ఆయనకి పేరు వచ్చింది. ఇంతటి విశిష్టమైనటువంటి రచన చేయటానికి ఆయన వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏమిటి అని ఆలోచిస్తే, అసలు మొట్టమొదట అసలు ఈ రామాయణ జననం నుంచి దీనికి మూల కారణాన్ని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఎందువల్లంటే వాల్మీకి తులసీదాస, వాల్మీకే తులసీదాసు. అసలు ఈ వాల్మీకి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు పుట్టవలసి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించుకుంటే, ప్రచేతసుని యొక్క కుమారుడు ప్రాచేతసుడు అని చెప్పి ఆయన మొట్టమొదట రామాయణాన్ని రచించాడండి. వేదవేద్యుడైనటువంటి శ్రీ నారాయణమూర్తి దశరథుని కుమారుడిగా రాముడిగా అవతరిస్తూ ఉంటే, మరి వేదవేద్యుడు అవతరిస్తున్నప్పుడు వేదాలు కూడా అవతరించాలి కదా, స్తుతింపబడేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతరిస్తున్నాడు కాబట్టి స్తుతించేటటువంటి వేదాలు కూడా దిగిరావలసి వచ్చింది. ఆ విధంగా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పి చెప్పబడింది. ఆ వేదవేద్యుడు శ్రీరామచంద్రుడిగా భూమి మీద అవతరిస్తూ ఉంటే ఆ వేదాలు కూడా ఈ భూమి మీదకి అవతరించాయట. ఏ రూపంలో? రామాయణ రూపంలో అవతరించాయి. ఎవరు ఈ రామాయణాన్ని రచించారు అనంటే, రచించాడండి, ప్రచేతసుని యొక్క కుమారుడైనటువంటి ప్రాచేతసుడు ఈ రామాయణాన్ని రచించాడు. 100 కోట్ల శ్లోకాలతో రచించాడు, శతకోటి ప్రవిస్తరం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని చెప్పి, ప్రతి అక్షరము కూడా పాతకాన్ని పోగొట్టగలిగినటువంటి అద్భుత శక్తి కలిగినటువంటిదైతే అటువంటి రామాయణాన్ని 100 కోట్ల శ్లోకాలుగా రచించాడు ఆయన, ప్రాచేతసుడు. రచించి దీన్ని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఆ బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికీ ఆయన సరస్వతితో కలిసి కూర్చుని ఉన్నాడు. ఈయన వెళ్ళేటప్పటికి ప్రాచేతసుడు అడిగాడు, ఓ బ్రహ్మదేవ ఆమె ఎవరు అని అడిగాడు. సరస్వతి అని చెప్పి చెప్పాడు. ఎలా వచ్చింది ఆమె అని అన్నాడు. నేనే సృష్టి చేశాను అన్నాడు. మరి నువ్వు సృష్టి చేసేస్తే నీకు కుమార్తె అవుతుంది కదా, ఆమెను నువ్వు అలా భార్యగా స్వీకరించటంలో ఔచిత్యం ఏమిటి అని చెప్పి ప్రాచేతసుడు ప్రశ్నించాడు. ప్రశ్నించేటప్పటికి బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయనా, ఆమె నా శరీరము నుంచి ఉద్భవించింది తప్పితే నా వీర్యము నుంచి ఉద్భవించినది కాదు, నేను సృష్టి చేసింది అంతే. అందువల్ల ఆమె కుమార్తెగా అనుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అసలు ఈ వాణి హిరణ్య గర్భ విషయాన్ని నేను ఇంత క్రితం చెప్పాను మీకు, దేవతల యొక్క భార్యలు ఎలా మనం ఆలోచించాలి అనే దాని విషయం. అయినా ప్రాచేతసుడికి సమాధానం చెప్పాడు బ్రహ్మదేవుడు. సమాధానం చెబితే ప్రాచేతసుడు సంతృప్తి పడక, ఓ బ్రహ్మదేవా, నువ్వు చాలా అసత్యం పలుకుతున్నావు, సత్యలోకంలో ఉండి అసత్యం పలుకుతున్నావు, దొంగ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి నిందించాడు. నువ్వు పతనమయ్యావు అని చెప్పి నిందించేటప్పటికీ వెంటనే బ్రహ్మదేవుడి కోపం వచ్చి, నువ్వు ఏ మాటలైతే నన్ను గురించి అన్నావో అవే నీకు వర్తిస్తాయి, ఆ విధంగానే నువ్వు పతనమయ్యి భూలోకంలో పుట్టి దొంగగా అసత్య ప్రవర్తకుడిగా జీవిస్తావు అని చెప్పి బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు. ఆ విధంగా ప్రాచేతసుడు భూమి మీద పుట్టాడండి, రత్నాకరుడు అనే పేరుతో పుట్టాడు. చాలా గొప్ప వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు రత్నాకరుడు. వేదాంగవేత్త, నిత్యానుష్ఠాత అటువంటి వాడు. సమిత్కుశల కోసమని, సమిధల కోసమని, దర్భల కోసమని వనానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆటవిక కన్య అతనిని మోహించి అతని వెంట పడింది. మొత్తానికి ఆమె యొక్క మోహంలో ఇతను కూడా పడ్డాడు. అలాగే అడవుల్లో ఉండిపోయాడు, ఆమెతో జీవితం గడపటం మొదలుపెట్టాడు. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుణ్ణి నువ్వు పతనం పొందావు అన్నాడో ఆ విధంగానే ఇతడు పతనం పొందాడు. ఆయన ఏ విధంగా అయితే దొంగ అన్నాడో ఆ విధంగా ఇతను కూడా దొంగతనాలతో బ్రతకటం సాగించాడు. దారులు కొడుతూ ఈ రత్నాకరుడు బ్రతకటం సాగించాడు. అలా దారులు కొడుతూ బ్రతుకుతూ ఉంటే ఒక మాట సప్తఋషులు వచ్చారు. సప్తఋషులు వచ్చి వాళ్ళని కూడా ఇతడు కొట్టి వాళ్ళ దగ్గర ఏదో సంపద ఉంటే తీసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఒక క్షణం ఆగమన్నారు. ఆగవయ్యా, తొందరపడక, ఏమిటి మమ్మల్ని కొట్టబోతున్నావా, ఎందుకు, మీ దగ్గరున్న మూట ముళ్ళే తీసుకుందాము అని చెప్పి అన్నాడు. ఒక క్షణం ఆగు, తీసుకుంది కానివి, మా దగ్గర ఉన్నదేం లేదు, ఉన్నదేదో నీకు ఇస్తాము, అభ్యంతరం లేదు, కానీ ఒక విషయము, నువ్వు ఈ విధంగా దారులు కొడుతున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, చాలా అన్యాయంగా అక్రమంగా ఆర్జన చేస్తున్నావు, దీనివల్ల చాలా నీకు పాపం వస్తోంది,
మరి ఇప్పుడు ఇలా సంపాదించినటువంటి సంపద అంతా ఏం చేస్తున్నావు అని అడిగారు వాళ్ళు. నా భార్య బిడ్డలకి పెడతాను అన్నాడు. సరే బాగానే ఉన్నది, ఈ సంపదను భార్య బిడ్డలకి పెడుతున్నావు, మరి దీంతో పాటు పాపాలు కూడా వస్తున్నాయి కదా, ఆ పాపాలు కూడా వాళ్ళకి పంచి పెడతావా, వాళ్ళ పాపాలు స్వీకరిస్తారా అని అడిగాడు. ఇది ఒక రత్నాకరుణ్ణి గురించి సప్తఋషులు ప్రశ్నించినదే కాదు, మనకి మనం కూడా ప్రశ్నించుకోవలసినటువంటి ప్రశ్న ఇది. మనము అన్యాయంగా ఆర్జించి అక్రమంగా ఆర్జించి సంతానానికి పెట్టడం వల్ల దానికి సంబంధించినటువంటి పాపాలకి మనమే బాధ్యులం అవుతాం. ఆ మాట చెప్పేటవాడికి ఏమో కనుక్కొస్తాను, నేను ఎప్పుడు అడగలేదు వాళ్ళని, నేను కనుక్కొస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. నువ్వు కనుక్కురా, మేము ఇక్కడే ఉంటామన్నారు. వెళ్ళి భార్య బిడ్డల్ని అడిగారు, ఏమయ్యా మేము ఇట్లా సంపాదించి తెచ్చి పెడుతున్నాను, నాకు చాలా పాపం వస్తుందిట, అది కూడా మీరు పంచుకుంటారా అని అడిగాడు. అడిగేటప్పటికి వాళ్ళు చెప్పారు, మాకు నువ్వు తీసుకొచ్చి పెడితే అవి తింటాం తప్పితే దాని వెనకాల ఉన్న పాపంతో మాకేమిటయ్యా సంబంధము, నా మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనేటప్పటికి వాడికి తల తిరిగింది. వచ్చి సప్తఋషుల కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నాకేదో తరుణోపాయం చెప్పవలసింది అని అంటే, వాడికి జన్మత సంస్కారం ఉన్నది కాబట్టి, ఏదో శాపవశాత్తు ఇలా పతనం అయ్యాడు కాబట్టి ఆ సంస్కారం మళ్ళీ ఆ భార్య కారణంగా అతనికి సంస్కారం వచ్చిందన్నమాట. అలా కాళ్ళ మీద పడితే వాళ్ళు, నీవు ఈ విధంగా ఆటవికమైనటువంటి జీవితంలో ఉన్నావు, చోరుడువిగా ఉన్నావు, ధూర్తుడువిగా ఉన్నావుడు కాబట్టి నీకు మంత్రోపదేశం పొందేటటువంటి అర్హత లేదు, అపాత్ర దానం చేయకూడదు ఉపదేశం కూడా, కాబట్టి నీకు మరా అనే రెండు అక్షరాలు చెబుతున్నావు, దాన్ని నిరంతరము జపించు అని చెప్పి ఆ రామ అనేటటువంటి శబ్దాన్ని తిరగేసి చెప్పారు వాళ్ళు. దాన్నే ఆయన చాలా నిష్టతో అలా తపస్సు చేస్తూ 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 ఉంటే ఆయన మీద పుట్టలు కట్టాయండి. అలా కదలకుండా కూర్చోవటం వల్ల పుట్టలు కట్టాయి. సంస్కృతంలో పుట్టకి వల్మీకము అని పేరు. సరే విష్ణుమూర్తి తాను భూలోకంలో రాముడిగా అవతరించదలుచుకున్నాడు, అవతరించదలుచుకుని ఈ రహస్యాన్ని ఎవ్వరితో చెప్పొద్దని చెప్పి నారదుడితో చెప్పాడు. ఇంత క్రితం చెప్పాను ఈ సంఘటన ఎప్పుడు. ఆ నారదుడు ఇంత రహస్యం కడుపులో దాచుకోలేడు, ఆయనకి తెలుసు. నారదుడికి చెప్పడంలో ఉద్దేశం శ్రీమన్నారాయణమూర్తి. అలా ఈ రహస్యాన్ని దాచుకోలేక అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరితో చెప్పొద్దన్నాడు కాబట్టి చెప్పకుండా ఏం చేశాడంటే పుట్టలో ఊదాడు. మనకి శాస్త్రం ఏం చెబుతోంది అంటే, వదలకూడనటువంటి వాటిల్ని పుట్టలో లేకపోతే గోకర్ణంలో వదిలిపెట్టమని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఏదైనా మంత్రం తీసుకున్నాం, అనేక మంత్రాలు తీసుకుంటూ ఉంటారు, ఎవరో ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. మంత్రత్యాగే దరిద్రత. మంత్రం తీసుకున్నాక దాన్ని వదిలిపెట్టకూడదండి, మంత్రత్యాగం చేయకూడదు. పెద్దవాళ్ళైపోయి మంత్రం చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, త్యాగం చేయకూడదు కాబట్టి తెలియకుండగా ప్రాణాలు ఉంటాయి, మనం అనుష్ఠించలేకపోయాం అనుకోండి అది దోషం అవుతుంది కాబట్టి దానికి శాస్త్రం చెప్పిన విధానం ఏమిటంటే, ఆవు చెవిలో దాన్ని ఆ మంత్రాన్ని చదివేసేస్తే అది దోషం లేకుండగా పోతుంది, తర్వాత మనం చెయ్యక్కర్లేదు, అనుష్ఠానం చేయక్కర్లేదు. లేకపోతే పుట్టలో, ఆ పుట్టలో వల్మీకంలో అయినా దాన్ని వదలచ్చు. అలా వాల్మీకంలో కనుక చెప్పేట్లయితే దోషం లేదు కాబట్టి ఈ మాటను తీసుకెళ్ళి ఆ పుట్టలో చెప్పాడు, ఆ అడవిలో అరిచాడన్నమాట ఒక అరుపు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి. ఇది ఆ పుట్టలోనే ఉన్నాడు ఈ రత్నాకరుడు తపస్సు చేస్తూ. అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చాడు, ఈ శబ్దం విన్నాక, ఈ అద్భుతాన్ని విన్నాక బయటకు వచ్చాడు. పుట్ట నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, వాల్మీకము నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అని పేరు వచ్చింది. ప్రాచేతసుడు ఏదైతే శతకోటి ప్రవిస్తరమైనటువంటి 100 కోట్ల శ్లోకాల రామాయణాన్ని రచించాడో, ఆ రామాయణం అంతని కూడా 3 లోకాల వాళ్ళు కావాలి అని చెప్పి కోరుకున్నారు. ఈ సంఘటన కూడా ఇంత క్రితం చెప్పినట్టు గుర్తు నాకు. శ్రీమన్నారాయణమూర్తి ఈ 100 కోట్ల శ్లోకాల్ని 3గా విభజించాడు. 33,33,33,333 శ్లోకాల చొప్పున ఊర్ధ్వలోకాలకి, అధోలోకాలకి, భూలోకానికి 3 లోకాలకి పంచిపెట్టాడు. అలా భూలోకానికి పంచిపెట్టినటువంటి 33,33,33 33,33,333 శ్లోకాలని మహర్షులందరూ కూడా పంచుకున్నారండి. అలా పంచుకుని వాళ్ళందరూ కూడా రామాయణాలు రచించారు. అలా వచ్చినటువంటివే మనకి అగస్త్య రామాయణము, పులస్త్య రామాయణము, భారద్వాజ రామాయణము, వాల్మీకి రామాయణము, యాజ్ఞవల్క్య రామాయణం, ఇట్లా రామాయణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మహర్షులు పంచుకున్నటువంటి రామాయణ భాగాలు. వాళ్ళు దాన్ని సంస్కరిస్తూ పూర్తి రామాయణంగా వాళ్ళు అలా ఈ వాల్మీకి కూడా రామాయణాన్ని తనకు వచ్చినటువంటి భాగాన్ని పూర్తిగా రచన చేశాడు. ఆ రామాయణమే 24,000 శ్లోకాలతో ఉన్నటువంటి మనం ఇప్పుడు చదువుకునే రామాయణం. ఆ 24,000 శ్లోకాలు కూడా 24 గాయత్రి మంత్రాక్షరాల సంపుటీకరణతో ఏర్పడినటువంటివి. అలా రామాయణం రచించి ఉన్నాడు. భరద్వాజ సంహితలో పరమశివుడు చెబుతాడు పార్వతితో, వాల్మీకి తులసీదాస కలవు దేవి భవిష్యతి. ఓ పార్వతి, కలియుగంలో వాల్మీకియే తులసీదాసుగా పుడతాడు. రామచంద్ర కథాం దివ్యాం భాషారూపాంతరిష్యతి అని చెప్పి చెప్పాడు. ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్య గాథని భాషారూపాంతరిష్యతి, సంస్కృత భాషలో కాకుండా రూపాంతరంలో అందజేస్తాడు, అంటే ప్రాకృత భాషలో అందిస్తాడు అని చెప్పి పరమశివుడు చెప్పాడు పార్వతితో. అసలు ఎందుకు జరిగింది ఈ సంఘటన, ఎలా వ్రాయవలసి వచ్చింది, తులసీదాసుగా వాల్మీకి ఎందుకు అవతరించవలసింది వచ్చింది అని అంటే దానికి ఒక కారణమైనటువంటి గాథ ఉన్నదండి. రామరావణ సంగ్రామం అయిపోయాక, పరిత్యాగం కూడా అయిపోయాక, రామరాజ్యం జరుగుతూ ఉన్నది. 10-12 ఏళ్ళు గడిచాయి. లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క కుమారులు భవనంలో సంచరిస్తూ ఉన్నారు. 10-12 ఏళ్ల పిల్లలు ఉత్సాహంగా సంచరిస్తుంటే వాళ్ళని చూశాడు శ్రీరామచంద్రుడు. చూసేటప్పటికి ఒక్క మాట సీతాదేవి గుర్తుకు వచ్చింది. అయ్యో, సీతాదేవి కనుక ఉండి ఉంటే ఈ పాటికి నాకు కూడా ఇలాంటి బిడ్డలు ఉండేవాళ్ళు కదా అని రాముడు అనుకున్నాడు. అసలు ఏమైందో తెలియదు, దాని గురించి మళ్ళీ ఆలోచించలేదు అని చెప్పి అనుకుని లక్ష్మణుణ్ణి పిలిచాడు రాముడు. లక్ష్మణ, నువ్వు ఒక్క మాట, ఎక్కడైతే ఏ ఆశ్రమ ప్రదేశంలో అయితే సీతాదేవిని వదిలిపెట్టి వచ్చావో అక్కడికి వెళ్ళి అసలు సీత బతికి ఉన్నదా లేదా, బతికుంటే ఎక్కడ ఉన్నది, ఆమె సంతానం కన్నదా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఒక్క మాట ఈ సమాచారం అంతా తెలుసుకురావలసింది అని చెప్పి పంపించాడు లక్ష్మణుణ్ణి శ్రీరామచంద్రుడు. పంపించేటప్పటికి లక్ష్మణుడు వెళ్ళాడు. ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరినట్టు తనకి అర్థమైనది. వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి ఆమెను గురించి పూర్తిగా తెలుసుకుని రావాలి, శ్రీరామచంద్రునికి చెప్పాలి. కానీ లక్ష్మణునికి చాలా భయం సీతాదేవి అంటే. ఎందుకంటే ఇంత క్రితమే ఒక మాట ఆమె చేత చివాట్లు తిన్నాడు. బంగారు లేడిని పట్టుకున్నటువంటి, మారీచుణ్ణి పట్టుకునేటటువంటి సందర్భంలో శ్రీరాముడు హా లక్ష్మణ, మారీచుడు హా లక్ష్మణ అని అరిస్తే అది శ్రీరాముడే అరిచాడనుకుని సీతాదేవి లక్ష్మణుడిని వెళ్ళమన్నది. లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్యకి ఎటువంటి ప్రమాదము ఉండదు, నిన్ను నేను వదిలి వెళ్ళేటట్లయితే అన్నయ్య మాటను నేను తిరస్కరించిన వాడిని అవుతాను, నిన్ను గమనించుకుంటూ ఉండమన్నాడు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవలసింది అని అంటే, నువ్వు దురాలోచనతో ఉన్నావు, మీ అన్న మరణిస్తే నువ్వు నాతో జీవించడానికి దురాలోచనతో ఉన్నావు అని చెప్పి ఆమె అంత దారుణమైనటువంటి మాట మాట్లాడేసి, అంటే ఎట్లాగైనా సరే పంపించాలి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీతాదేవి యొక్క ఆవేదన ఏమిటి, అక్కడ రాముడికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో, కాబట్టి అక్కడ రాముడి దగ్గరికి పరిగెత్తాలి లక్ష్మణుడు అని ఆమె కోరిక. లక్ష్మణుడి యొక్క ఆలోచన ఏమిటి, అన్నమాట కాదనకూడదు, ఆమెకి ప్రమాదం జరగకుండా తాను రక్షించాలి అని. ఇటువంటి లక్ష్మణ్ణి పంపించాలి అంటే మామూలు మాటలతో అయితే వెళ్ళడు అని చెప్పి అంత దారుణమైనటువంటి నింద వేసింది లక్ష్మణుడి మీద. ఇక భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఆ మాట జీవితంలో మర్చిపోలేడు సీతాదేవి యొక్క మాట. సీత ఒక్కొక్క సమయంలో చాలా కఠినంగా మాట్లాడుతుందండి. రాముడు వనవాసాలకి తీసుకు వెళ్ళను అన్నటువంటి సందర్భంలో కూడా నువ్వు పుంరూపంలో ఉన్నటువంటి స్త్రీవి అని చెప్పి మా నాయనకి తెలియక నీకు ఇచ్చి వివాహం చేశాడన్నది ఏకంగా. అంతటంటే ఆడదాన్ని భార్యని రక్షించలేని అడవుల్లో రక్షించలేనటువంటి అసమర్థుడివి అనే భావంతో అంటే ఎట్లాగైనా సరే భర్తతో వెళ్ళాలి. దాని వెనకాల ఉండేటటువంటి ఆమె యొక్క ఆలోచన నెరవేర్చుకోవటం కోసమని ఆయన ఎంత ఆమె ఎంత తీవ్రంగానైనా మాట్లాడుతుంది అనటానికి ఇవి రెండు నిదర్శనాలు. చాలా గట్టిగా మాట్లాడుతుంది ఆంజనేయ స్వామి. అమ్మా నిన్ను నువ్వు ఒక మాట ఇలా భుజాల మీద ఎక్కు నిన్ను తీసుకువెళ్తాను అని అన్నాడు. నేను పరపురుషుణ్ణి స్పృశించను అన్నది అంతే ఒక మాట. చాలా బాధపడ్డాడు ఆంజనేయ. కాబట్టి అంత గట్టిగా మాట్లాడగలను అది భయం లక్ష్మణుడికి. అక్కడే అలా అనిపించుకున్నాను, ఈమెను తీసుకొచ్చి మెదలకండగా అడవిలో వదిలేసి వెళ్ళిపోయాను, అలా వదిలేళ్ళావు నీకు బుద్ధుందా అని అడుగుతుందో ఇంకేం అడుగుతుందో అని భయం లక్ష్మణుడికి. అందువల్ల ఏం చేశాడంటే ఆయన పొద్దుకుంకాక వాల్మీకి ఆశ్రమంలో ప్రవేశించాడు. వెళ్ళి వాల్మీకి మహాముని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు లక్ష్మణుడికి సగౌరవంగా, ఎందుకంటే ఆయన రాజకుమారుడు, ఆయన గౌరవించాడు శ్రీరాముడు తర్వాత అంతటి వాడు కాబట్టి. కూర్చున్నాక వాల్మీకి చెప్పాడు, లక్ష్మణ నేను రామాయణాన్ని రచించాను, శ్రీరామ చరిత్ర అంతా కూడా రాముని యొక్క చరిత్ర అంతా కూడా రచన చేశాను, వింటావా అని అడిగాడు. అడిగేటప్పటికీ లక్ష్మణుడు అనుకున్నాడు, అయినా రామాయణంలో నేను లేని చోటేముంది, నేను తెలుసుకోవలసిన చోటు ఎక్కడుంటుంది, ఆయన నిరంతరము రాముడితో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏముంటుంది అని చెప్పి అనుకున్నాడు మనస్సులో. అనుకున్నాడు కానీ సరే అయితే వినిపించు విందాము అని అన్నాడు. నేను లేని చోటు ఎక్కడా లేదు, రామాయణం నాకు తెలియంది కాదు, అయినా ఎలా రచించావో చూద్దాము వినిపించు అన్నాడు. అప్పుడు వాల్మీకి మహాముని లవకుశుల్ని పిలిపించాడు. పిలిపించి రామాయణం వినిపించమని చెబుతూ అన్నాడు, నాయనలారా రావణుడు సీతాదేవిని తీసుకువెళ్ళేటప్పుడు ఆమె యొక్క విలాపాన్ని గురించి, అలాగే ఆమె అశోకవనంలో శోకించినటువంటి తీరుని గురించి, ఆమెను పరిత్యాగం చేసినప్పుడు ఆమె విలపించినటువంటి విషయాన్ని గురించి మీరు శ్రవణం చేయవలసింది, వినిపించవలసింది అని చెప్పి లవకుశులతో చెప్పాడు. వాళ్ళు పాక్షే గేయేచ మధురం అన్న రామాయణం అలా అద్భుతంగా వాళ్ళు గానం చేశారు. లక్ష్మణుడికి కూడా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఆయన ఉన్నాడా ఈ సందర్భాల్లో, ఎక్కడున్నాడు? రావణుడు సీతను తీసుకువెళ్ళినప్పుడు లేడు, ఆయన అశోకవనంలో సీత ఉన్నప్పుడు లేడు, పరిత్యాగం జరిగాక లేడు. నేను లేని చోటెక్కడా అని ఒక విధమైనటువంటి అహంకారం వ్యక్తం చేశాడు కదా, ఆయనకు తగినటువంటి సమాధానం చెప్పినట్లయింది వాల్మీకి ఇవి చదివించటం వల్ల. ఆయనకు కూడా కాస్త పౌరుషం కలిగింది లక్ష్మణుడికి. ఓ కావాలని ఇవి నాకు వినిపించాడు నేను అనుకు అన్నదానికి ప్రతిగాను వాల్మీకి అని అనుకుని, సరే వాల్మీకి మహాముని నీ రామాయణంలో ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరతత్వాన్ని గురించి తెలియజేసేవి, అలాగే ఆ రామనామము యొక్క మహిమని తెలియజేసేవి ఏవైనా ఉంటే అవి వినిపింపజేయి అని చెప్పి అడిగాడు. వాల్మీకి మహాముని నోరు తెరిచాడు. శ్రీరామచంద్రుని కేవలం మనుష్యావతారంగా ఆయన చూపించాడు తప్పితే ఆయన పరతత్వాన్ని గురించి రామాయణంలో చూపించలేదు. ఆత్మానం మానుషం మన్యే అని చెప్పి రాముడే తనని మనుష్యునిగానే భావన చేశాడు. ఆయనకు ఆత్మదైవత్వ జ్ఞానం కూడా లేదు కాబట్టి అటువంటి పరతత్వం ఎక్కడా కూడా ఆయన చూపించిన వాడు కాదు. అట్లాగే ఆయన యొక్క నామ మహిమను కూడా చూపించినటువంటి వాడు కాదు. వాల్మీకి చెప్పాడు, ధ్వనిగర్భితంగా అవి తెలియజేయటం మాత్రం జరిగింది అని అన్నాడు. ఎక్కడ అంటే లక్ష్మణుడు రాముడితో వనవాసానికి వచ్చేటప్పుడు సుమిత్ర చేత అనిపిస్తాడు. సుమిత్ర అంటుంది లక్ష్మణుడు తల్లితో చెబుతాడు, అమ్మా నేను వనవాసాలకు అన్నతో పాటు వెడుతున్నాను అంటే, అప్పుడు ఆమె అంటుంది రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అంటుంది. నాయన రామం దశరథం విద్ధి, దశ అంటే పక్షి అని అర్థం అండి. దశరథుడు అంటే పక్షియే రథముగా గలవాడు, అంటే గరుడ వాహనం. రామం దశరథం విద్ధి అంటే శ్రీరామచంద్రుణ్ణే ఆ శ్రీ మహావిష్ణువుగా గ్రహించు అని లోపల ఉన్నటువంటి ధ్వని. కానీ పైకి అలా అర్థమయ్యేదేమిటి, రామం దశరథం విద్ధి, నాయన శ్రీరాముణ్ణే నీ తండ్రి అయినటువంటి దశరథుడిగా భావించుకో. మాం విద్ధి జనకాత్మజాం, ఆ సీతాదేవినే మాం నన్నుగా భావన చేసుకో. అంటే నీ తల్లిదండ్రుల్ని నేను దశరథుడు మీ నీ తల్లిదండ్రులము, కానీ ఆ సీతారాముల్నే నువ్వు తల్లిదండ్రులుగా భావించు, ఆ అడవినే అయోధ్యగా భావించు, నాయనా సుఖంగా వెళ్ళిరా అని చెప్పి చెప్పింది. కానీ దానిలో ధ్వనిగా రామం దశరథం విద్ధి, ఆ శ్రీరామచంద్రుణ్ణి విష్ణువుగా గ్రహించవయ్యా, మాం విద్ధి జనకాత్మజాం, మా అంటే లక్ష్మీ అని అర్థం, మా రమా మంగళదేవత అని మా అనేదానికి లక్ష్మి అని అర్థం. మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజాం సీతని మాం సీత లక్ష్మీదేవిగా గ్రహించు. రాముడే శ్రీ మహావిష్ణువు, సీతాదేవే లక్ష్మీదేవి, ఆ అటవీ ప్రదేశమే అయోధ్యగా భావించు. వాళ్ళున్న ప్రదేశమే అది స్వర్గద్వారం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి చోటు కంటే స్వర్గద్వారం ఇంకేముంటుందండి? మోక్షదాయకమైనటువంటి స్థలాలు ఏడు చెప్పబడ్డాయి, నగరాలు ఏడు చెప్పబడ్డాయి, అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతా మోక్షదాయక అని. వాటిలో మొట్టమొదటిదే అయోధ్య. కాబట్టి ఈ మోక్షదాయకమైనటువంటి నగరాల్లో మొట్టమొదటిదైనటువంటి అయోధ్య ఆ అడవిగా భావించు అంటే లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి చోటు అటువంటిది కాకేమవుతుంది? ఈ విధంగా చెప్పినటువంటి దాని వెనకాల ఆ ధ్వని ఉన్నది అని చెప్పి వాల్మీకి లక్ష్మణుడితో చెప్పబోయాడు. ఆ విధంగా అక్కడ ధ్వనిగర్భితంగా చెప్పాను అని చెప్పి. అట్లాగే శబరి చరిత్రలో దానిలో కూడా ధ్వనిగర్భితంగా ఆ శ్రీరామచంద్రుని యొక్క విశిష్టత, ఆ పరమాత్మ తత్వము భావన చేయబడ్డది అని చెప్పి చెప్పాడు. ఎట్లాగూ అంటే శబరి అనేటటువంటి ఆమె ఒక గంధర్వ కన్య అండి. స్వర్ణ కవచుడు అని చెప్పి ఆ గంధర్వుని యొక్క కుమార్తె మాలిని అని ఆమె పేరు అసలు. ఆమె వీతిహోత్రుడు అని చెప్పి ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు తన కుమార్తెని. ఆయనతో కాపురం చేస్తూ ఉన్నది ఈ మాలిని ఎక్కడో పొరపాటు చేసింది. ఆ వీతిహోత్రుడు, అతని పేరే వీతిహోత్రుడు అంటే అగ్నిదేవుడు అండి, ఎక్కడో ఆమె పొరపాటు చేసిన దానికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆమెను శపించాడు, నువ్వు ఆటవికురాలు వైపొమ్మని శపించాడు. అందువల్ల ఆమె శబరిగా ఆటవికురాలుగా ఉండవలసి వచ్చింది. ఆమె ప్రార్థించింది భర్తని, మహానుభావ నాకు తరుణోపాయం చెప్పవలసింది అని. అంటే ఎప్పుడైతే నువ్వు శ్రీరామచంద్రుని దర్శనం చేస్తావో అప్పుడు నీకు విముక్తి వస్తుంది అని చెప్పి చెప్పింది. ఆ విధంగానే ఆమె ఏం చేసిందంటే మతంగ మహామునిని ఆశ్రయించింది శబరి. మతంగ మహామునిని ఆశ్రయించి అక్కడ ఆశ్రమంలో సేవలు చేస్తూ ఆయన వల్ల ఉపదేశం పొంది ఆ శ్రీరామచంద్రుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అంటే ఆమె యొక్క ఈ స్థితిని, శాపాన్ని విమోచనం చేయగలిగినటువంటి స్థితి ఆయనకు ఉన్నది అని. అంటే కబంధుడు చెబుతాడు రాముడితో శబరి దగ్గరికి వెళ్ళవలసింది అని చెప్పి. అలా మనకు కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన యొక్క పరతత్వాన్ని గురించి చెప్పడం జరిగింది అని చెప్పి వాల్మీకి చెప్పాడు. కానీ లక్ష్మణుడు ఆ ధ్వనిగా చెప్పినటువంటిది ప్రమాణం కాదు, నువ్వు ప్రత్యక్షంగా ఆ శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి పరతత్వాన్ని నామ మహిమని తెలియజేయలేదు కాబట్టి నువ్వు భూలోకంలో పుట్టి ఆయన యొక్క పరతత్వాన్ని నామమహిమని చెప్పవలసింది అని చెప్పి లక్ష్మణుడు శపించాడు వాల్మీకిని. ఆ కారణంగా వాల్మీకే తులసీదాసుగా పుట్టవలసి వచ్చిందండి. అది చెప్పింది భారద్వాజ సంహితలో పరమేశ్వరుడు వాల్మీకి తులసీదాస కలవు దేవి భవిష్యత్తి అన్నటువంటి కారణం అది. ఆ విధంగా వాల్మీకి భూమి మీద అవతరించాడు, తులసీదాసుగా పుట్టాడు. తులసీదాసుగా పుట్టి రామచరిత మానసు రచించాడు. ఈ రామచరిత మానసు యాజ్ఞవల్క్య రామాయణం ఆధారంగా రచింపబడ్డదండి, వాల్మీకి రామాయణం ఆధారం కాదు దానికి. వాల్మీకి రామాయణం ఆధారమైతే మళ్ళీ ఇదే అవుతుంది కదా, లక్ష్మణుడు కోరినది ఏమిటి, రాముని పరతత్వాన్ని ఇన్ను నామమహిమని తెలియజేసేది కాబట్టి యాజ్ఞవల్క్య రామాయణాన్ని ఆధారంగా ఆయన చెప్పడం జరిగింది. దాన్నే రామచరిత మానస్ అంటారు. రామచరిత మానస్ అని చెప్పి దానికి పేరు పెట్టారంటే అది మానస సరోవరము లాంటిది అని చెప్పి, ఆ మానస సరోవరానికి ఏ విధంగా అయితే ఏడు సోపానాలు ఉంటాయో అట్లాగే రామాయణంలో ఉన్నటువంటి ఈ ఏడు కాండాలని రచించాడు. దానికి కూడా పారాయణలకి వాటికి మన విరామం ఇచ్చినటువంటి దానికి గుర్తుగా విశ్రామము అని చెప్పి దానిలో విభాగాలకి పేరు పెట్టాడు ఆయన తులసీదాసు. అటువంటి తులసీదాసు చాలా గొప్ప హనుమద్భక్తుడు, శ్రీరామ భక్తుడు. రామద్వారే తుమరఖవారే అని శ్రీరా హనుమంతుణ్ణి గురించి చెప్పి ఆయన ద్వారానే రాముణ్ణి మోక్షాన్ని పొందినటువంటి మహానుభావుడు తులసీదాసు. ఆయన యొక్క చరిత్ర పరమ భాగవతోత్తముల చరిత్ర లాంటిది. ఆ తులసీదాసు పుట్టుకలోనే ఆయన అవతారం కదా, వాల్మీకి యొక్క అవతారం కదా, అలా అవతారంగా వచ్చినటువంటి వాళ్ళ పుట్టుకలోనే చాలా విశేషాలు ఉంటాయి. యమునా నదికి దక్షిణ తీరంలో రాజాపురము అని చెప్పి ఒక గ్రామం ఉండేదండి. ఆ గ్రామంలో ఆత్మారాం దుబే అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. దుబే అంటే ద్వివేది అని, మామూలుగా ద్వివేది అని చతుర్వేదులని అంటే ఆయా వేదాలని వాళ్ళు అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఇంటి పేర్లు కూడా బిరుదవాచకంగా వచ్చేటటువంటివి. ఇంటి పేర్లు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి పౌరుషనామాలు, రెండు గ్రామనామాలు. ఊళ్ళ పేర్లైనా ఇంటి పేర్లు అవుతాయి, లేకపోతే ఏదో ఒక పౌరుషనామం. నాలుగు వేదాలు చదివిన వాళ్ళ కుటుంబం కనుక ఏటైతే చతుర్వేదుల వారు అంటారు, చతుర్వేదుల వారు ఉన్నారు. సామవేదంలో నిష్ఠ కలిగినటువంటి వాళ్ళని సామవేదం షణ్ముఖ శర్మ గారు అని మనం వింటూ ఉంటాం. అట్లాగే ద్వివేది అని ఈయన, ఈ ఆత్మారాము ద్వివేది. ఆయన భార్య పేరు హులసి అని చెప్పి ఆమె పేరు హులసి. ఈయన చాలా గొప్ప పండితుడు, వేదవేదాంగవేత్త. వాళ్ళు జీవిస్తూ ఉండగా ఆమె గర్భం ధరించింది, 13 మాసాలు గర్భం మోసిందండి ఆమె. మామూలుగా 9 నవమాసాలు మోసాక పిండం బయటపడుతుంది, అలా కాలేదు, 13 మాసాలు మోసింది ఆమె. 13 మాసాలు మోసాక ఆమెకి బిడ్డ పుట్టాడు. శ్రావణ శుద్ధ సప్తమి నాడు 1497వ సంవత్సరం, మనం మామూలుగా క్రీస్తు శకం ప్రకారం అయ్యేటట్లయితే 1497వ సంవత్సరంలో పుట్టాడండి తులసీదాసు. శ్రావణ శుద్ధ సప్తమి నాడు పుట్టాడు ఆయన. ఆయన పుట్టుకతోనే ఏడవల, మామూలుగా పుట్టంగానే ఎవరన్నా ఏడుస్తారు, ఆయన ఏడవల నవ్వుతూ పుట్టాడు. రామశబ్దం వచ్చింది ఆయన పుట్టుకతోనే. ఆయన నుంచి పుట్టుకతోనే ఆయనకి 32 పళ్ళు వచ్చాయట, 5 ఏళ్ల పిల్లవాళ్ళలాగా పుట్టాటండి తులసీదాసు. చాలా ఆశ్చర్యంగా ఇక్కడ దాసిగా పనిచేసి ఆమె చునియా అని చెప్పి ఆమె పరిగెత్తుకు వెళ్ళి చెప్పింది ఆ దుబే గారితో, ఆత్మారాం దుబే గారితో, అయ్యా మీకు కుమారుడు పుట్టాడు కానీ చాలా వింతగా ఉన్నాడు, 32 పళ్ళు వచ్చాయి, ఐదేళ్ల పిల్లవాళ్లాగా కనపడుతున్నాడు, ఏడుపు లేదు, నవ్వుతూ పుట్టాడు అని చెప్పి ఆశ్చర్యకరంగా చెప్పేటప్పటికి ఆయన దీని గురించి వెంటనే జ్యోతిష్కులతో సంప్రదించాడు. అసలు పరిస్థితి ఏంటో ముందు తెలుసుకుని తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఇలా పుట్టాడని చెప్పి జ్యోతిష్కులతో అడిగితే వాళ్ళు అన్నారు, ఇతడు మాతాపితరులు ఇద్దరికీ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పుట్టాడు, గండ నక్షత్రంలో పుట్టాడు, జ్యేష్ఠ యొక్క ఐదు చివరి ఐదు ఘడియలు, మూలా నక్షత్రము యొక్క మొదటి ఎనిమిది ఘడియలు, ఈ పదమూడు ఘడియలు గండభాగం అండి. ఆ సమయాల్లో పుట్టినటువంటి వాళ్ళని గురించి జ్యోతిష్కులు చాలా ప్రమాదకరంగా చెబుతారు తల్లిదండ్రుల విషయంలో. కాబట్టి ఇతడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు, ఎనిమిదేళ్ల దాకా నువ్వు అతన్ని చూడటానికే వీల్లేదు అని చెప్పి తండ్రికి చెప్పారు. మేనమామ గండంలో పుడితే మేనమామ చూడకూడదంటారు, నూనె మూలలో ముఖం చూసేదాకా కదా, ఇట్లా వాళ్ళు గడువు చెప్పారు. అంతేకాదు తల్లికి తండ్రికి కూడా ప్రమాదకారి అని చెప్పి చెప్పాడు. చెప్పేటప్పటికి ఏం చేయాలి, ఇతన్ని పరిత్యాగం చేద్దామా అనేటటువంటి ఆలోచనలో ఉండగా ఆ హులసి పాపం తల్లి మాతృప్రేమ కదండి, బిడ్డను వదులుకోలేదు, ఏమైపోతాడో అని భయము. ఇతడు పుట్టాక నాలుగవ రోజు కల్లా ఆమె యొక్క ఆరోగ్యంలో తేడా వచ్చిందండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, అర్థమైపోయింది ఇతడి పుట్టుక వల్ల తనకి మరణం తప్పదు అని చెప్పి నిశ్చయించుకుని వెంటనే ఏం చేసిందంటే ఈ చునియా అనేటటువంటి ఆ దాసిని పిలిచి తన ఒంటినున్నటువంటి నగలన్నీ ఇచ్చి, ఏమే ఎట్లాగైనా సరే వీడిని బతికించు, నువ్వు వీడిని తీసుకెళ్ళి ఈ నగలతో నువ్వు జీవితాన్ని గడుపుతూ వీడిని పెంచవలసింది అని చెప్పి ఆ నగలను ఆ బిడ్డని ఇచ్చి పంపించేసేసింది. ఈ తీసుకెళ్ళింది హరిపురం అని చెప్పి ఈమె యొక్క పుట్టింటి వారి ఊరు, అక్కడికి తీసుకువెళ్ళింది. అక్కడికి తీసుకువెళ్ళింది ఈమె ఐదవ రోజే ఏకాదశి, సప్తమి నాడు పుట్టాడు, అష్టమి నవమి దశమి ఏకాదశి, ఆ సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ఐదవ రోజు కల్లా ఏకాదశి కల్లా మరణించింది తల్లి. దాన్ని తులసీదాస్ వినయ పత్రికలో ఆ విషయాన్ని కూడా చెబుతాడండి. జనని జనక తజ్జో జనమ కరమ విన విధిహూ సిరజో అవడేరే అని చెప్పి ఆయన వినయ పత్రికలో చెబుతాడు తన తల్లి ఆ విధంగా తన జననం వల్ల మరణం పొందింది అని చెప్పి. అలా కాలక్షేపణ చేస్తూ ఉన్నాడు ఆ చునియా, ఏదో ఇతన్ని పెంచుతూ ఉన్నది. కానీ ఆరు నెలల ఆరు రోజులు వచ్చేటప్పటికల్లా ఆ చునియా కూడా చనిపోయింది. ఏమిటి చేయాలి పరిస్థితి, ఎవడూ కూడా దగ్గరికి తీయలేదు, ఎవరైనా అన్నం పెడితే ఆహారం పెడితే తింటూ ఉండటం. ఆరేళ్ళు ఆరేళ్ల ఆరు రోజు ఆరేళ్ల ఆరు నెలలకి ఇతనికి ఆ పరిస్థితి వచ్చింది. ఎవరన్నా అన్నం పెడితే తింటూ ఉండటము, లేకపోయేటట్లయితే ఏం లేకుండా ఉండే పరిస్థితుల్లో భవానీ మాత ఒక వృద్ధ స్త్రీగా వచ్చి అతనికి అన్నం పెడుతూ ఉండేదిట. అతని చరిత్ర అంతే విశిష్టమైనటువంటి చరిత్ర కాబట్టి సాక్షాత్తు భవానీ మాతే అతన్ని పెంచి పోషించింది అని చెప్పి చరిత్రకారులు పురాణజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా అతను కాలక్షేపణ చేస్తూ ఉన్నాడు. నిరంతరము కూడా రామనామం చెప్పి పలుకుతూ ఉండేవాడు, రామ్ రామ్ అని చెప్పి. అందువల్ల రామ్ బోలా అని చెప్పి అతనికి పేరు పెట్టారు. అతని వేరే పేరేం లేదు, రామ్ బోలా అనేటటువంటిది పేరు అతనికి. అలా ఉంటూ ఉండగా కొంతకాలానికి నరహరియానందులు అని చెప్పి ఆయన ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చి ఇతన్ని చూశారు ఆ నరహరియానందుల వారు. చూసి ఇతని యొక్క తీరు కానీ నిరంతరము రామస్మరణ చేస్తున్నాడు, అందువల్ల తనతో ఆయన అతన్ని తీసుకువెళ్ళాలని చెప్పి అనిపించి ఈ రాంబోలాన్ని తీసుకుని వెళ్ళాడండి నరహరియానందుల వారు. తీసుకువెళ్ళి ఏడవ ఏట మాఘశుద్ధ పంచమి నాడు అతనికి ఉపనయనం జరిపించాడు. గర్భాష్టమేషు ఉపనీత అని చెప్పి చెప్పారు కదా, గర్భాష్టమం అంటే గర్భంలో ఉన్నటువంటి కాలంతో సహా ఎనిమిది ఏడు కావాలంటే ఏడేళ్ళు వచ్చాక అతనికి ఉపనయనం జరిపించాడు. ఉపనయనం జరిపించి తనకి వీలున్నంత వరకు అతనికి హనుమాన్ గిరి మీద ఉండి 10 మాసాలు విద్యాభ్యాసం చేయించి అతనికి చెప్పాడు, చెప్పగలిగినటువంటివన్నీ చెప్పాడు. అతన్ని కూడా తన యాత్రలో తీసుకువెడుతూ వరాహ క్షేత్రంలో అతనికి గురువుగా రామ మంత్రాన్ని ఉపదేశించేశాడు. చేసి అక్కడి నుంచి తులసీదాసు అని చెప్పి పేరు పెట్టాయండి. ఉపదేశ నామము అతనికి తులసీదాసు, అంతకు ముందు ఉన్నటువంటిది రాంబోల. అలా అతనికి రామాయణ గాథంతా చెప్పాడు నరహరియానందుల వారు. చాలా ఆనందించాడు తులసీదాసు. ఆ తర్వాత కొంతకాలానికి కాశీ తీసుకువెళ్ళాడు ఇతన్ని. ఇతని యొక్క తీరుతెన్నులు చూసి కాశీలో శేష సనాతనులు అనేటటువంటి ఆయన ఏం చేశాడంటే, నాయన ఇతనికి నేను విద్యలు నేర్పుతాను. నరహరి ఆనందుల వారు వైష్ణవ సంప్రదాయం వాడు. ఆయన మరి రామమంత్రోపదేశం చేశాడు, కానీ ఇతడు స్మార్తుడు కాబట్టి ఇతనికి వేదవేదాంగాలన్నీ కూడా తాను నేర్పుతాను అని చెప్పి ఈ సనాతనుడు శేష సనాతనుల వారు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి 15 ఏళ్ల పాటు ఇతనికి సమస్తములైనటువంటి విద్యలు వేద వేదాంగాలన్నీ కూడా చక్కగా నేర్పాయండి. అక్కడికి ఈయన ఒక పరిపూర్ణత వచ్చింది, విద్యల్లో పరిపూర్ణత వచ్చింది. పెద్దవాడు కూడా అయ్యాడు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించాడు, ఒక్క మాట నా గ్రామం వెళితే బాగుంటుంది అని చెప్పి ఆ రాజాపురానికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఏముంది, తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయారు. బంధువులు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, నాయన ఇదిగో అదే మీ ఇల్లు ఉన్నటువంటి చోటు, ఇల్లు పోయింది అని చెప్పి చూపించారు. తల్లిదండ్రులకి ఆ పితృకార్యాలేవో నెరవేర్చాడు. అక్కడే ఒక గుడిసె వేసుకుని అక్కడ ఉంటూ ఉన్నాడు. నరహరి ఆనందుల వారు చెప్పినటువంటి తనకి చెప్పిన రామాయణ గాథ ఉన్నదే, ఆ గాథ అందరికీ చెబుతూ అక్కడ కాలక్షేమడు చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉండగా చాలామంది వచ్చి వింటూ ఉండేవాళ్ళు ఈ రామాయణ ప్రవచనము. ఇటువంటి దాన్ని ఒక ఆయన దూరం నుంచి పండిత దీనబంధు పాఠక్ అని చెప్పి ఒక ఆయన ఈ రామాయణాన్ని విన్నాడు. ఆయన దగ్గర అతని యొక్క తీరుతెన్నులన్నీ చూశాడు, చాలా సంతోషించాడు. సంతోషించి తన కుమార్తె అయినటువంటి రత్నావళి అనే ఆమెని ఇతనికిచ్చి వివాహం చేశాడు. అతను ఒప్పించి వివాహం చేశాడు, వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం కూడా అతనికి 25వ ఏట జరిగిందండి. అంటే 1497లో పుడితే 1523 ఆ ప్రాంతాల్లో ఆయనకి వివాహం జరిగింది. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఆయన వివాహం జరిగింది. అప్పటికే పెద్ద వయస్సు, ఆ కాలానికి పెద్ద వయస్సు లెక్కే. అటువంటి ఈయన భార్య వ్యామోహంలో పడ్డాడు. ఎక్కువ ఒక్క క్షణం కూడా భార్యను విడిచిపెట్టి ఉండాలనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. పుట్టింటి వాళ్ళు రమ్మని చెబుతూ ఉండేవాళ్ళు. తారకుడు అని చెప్పి ఒక కుమారుడు కూడా పుట్టాడు. పుట్టింటి వాళ్ళు వాళ్ళకి ఆమెని పురిటికి కూడా పంపలా, ఎప్పుడు వచ్చినా ఏదో వంక చెప్పేవాడు తప్పితే పుట్టింటికి పంపేవాడు కాదు. ఎందువల్లంటే ఒక్కరోజు కూడా భార్యను వదిలి ఉండలేడు, అది అతని యొక్క బలహీనత. ఈ పరిస్థితిలో ఉండగా ఏదో పని మీద బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె సోదరుడు వచ్చి ఇంటి దగ్గర ఏదో ప్రమాదం జరిగింది అని చెప్పి ఆమెను తీసుకువెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాడు తులసీదాసు, భార్య లేదు, ఒక్క క్షణం కూడా నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఎట్లాగైనా సరే అప్పటికే చీకటి పడ్డది. అత్తారూరు వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. వెళ్ళేటప్పటికి గంగ యమునా నది విపరీతంగా పోటెత్తుస్తోంది. అయినా కూడా లెక్క చేయకుండా దానికి అడ్డం పడి ఈదుకుంటూ పోయాడండి. పోయి అత్తవారూరు వెళ్ళాడు. వెళ్ళి తలుపు తడితే ఎవరూ పలకలేదు. దొడ్డి వైపు నుంచి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. ఆ గోడ దూకటానికి కూడా ఏదో ఒక తాడు లాంటిది ఆధారంగా ఉంటే దాన్ని పట్టుకుని దూకాడు, వెళ్ళాడు. కామాతురాణం నా భయం నా లజ్జ అంటారే, అటువంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా వెళ్ళి తలుపు తట్టి భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె చాలా ఆశ్చర్యపడ్డది. ఏమిటి ఇంత అర్ధరాత్రి వేళ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నదిని ఈదుకుని చెప్పాడు, ఇట్లా పాముని పట్టుకుని ఎక్కాను అని చెప్పి. ఇంత ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చావు, ఎందుకోసమని ఈ రక్త మాంసములతో కూడినటువంటి నీచమైనటువంటి శరీరం కోసమనే నీవు ఈ విధంగా చేశావు, ఇదే కనుక ఆ శ్రీరామచంద్ర ప్రభు మీద ఈ ధ్యాస పెట్టి ఉంటే, ఈ ప్రేమని చూపి ఉంటే ఈ భవబంధాల నుంచి బయటపడేవాడేవి కదా అని చెప్పి ఆమె అన్నది. ఇతని యొక్క ఈ ఆవేశాన్ని చూసి, విపరీతమైనటువంటి ఆ భార్య లోలుపతని చూసి ఆమె అన్నది, అస్థిచరమమయ దేహ మమతామయి జైసీ ప్రీతి. అస్థి చర్మము, అస్థులు చర్మము దీనితో కూడినటువంటి మై జైసీ ప్రీతి, నా మీద ఉన్నటువంటి ప్రీతి కనుక తైసీ జౌ శ్రీరామ, అలాంటి ప్రీతిని కనుక శ్రీరాముని మీద ఉంచేటట్లయితే మహాహోతనతౌ భవభీతి అని చెప్పి ఆమె అన్నది. అనేటప్పటికీ అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయిందండి. మనకి వాల్మీకి జీవితంలో ఇందాక విన్నాం, భార్య చెప్పినటువంటి మాట వల్ల ఆయన జ్ఞానోదయం అయి వచ్చాడు. మళ్ళీ ఆయన అవతారమైనటువంటి తులసీదాస్ జీవితంలో కూడా భార్య మాటనే, రత్నావళి మాటే అతన్ని ప్రభావితుణ్ణి చేసింది. ఓ ఇల్లాలా, నువ్వు చెప్పినది చాలా సత్యము, ఇప్పటికి నాకు జ్ఞానోదయం అయింది, నీ వల్ల నేను జ్ఞానం పొందాను, చాలా సంతోషిస్తున్నాను, ఇక వెళ్ళి వస్తానని చెప్పి అక్కడి నుంచి అక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ క్షణమే బయలుదేరి 14 ఏళ్ల పాటు మొత్తం పర్యటనలు చేశాడండి. ఎక్కడెక్కడెక్కడెక్కడ కూడా పర్యటనలు చేశాడు. అక్కడి నుంచి అయోధ్య వెళ్ళాడు, ప్రయాగ వెళ్ళి ప్రయాగలో ఇద్దరు ఒకచోట ఒక చెట్టు కింద ఇద్దరు రామాయణ గాథ చెప్పుకుంటున్నారు. ఆ గాథను వినేటప్పటికీ ఆయనకి చాలా ఆనందం కలిగింది. ఎందువల్లంటే తన గురువైనటువంటి నరహరి ఆనందుల వారు ఏ గాథ అయితే చెప్పాడో ఆ గాథే వీళ్ళు చెప్పుకుంటున్నారు. చాలా ఆనందం కలిగింది. ఒక్క మాట అలా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ కనపడలా ఈ చెట్టు కింద. ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే భరద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు అనండి. ఆ యాజ్ఞవల్క్యుని యొక్క రామాయణమే ఈయన తర్వాత రచన చేసింది. చాలా ఆశ్చర్యపడ్డాడు. అక్కడి నుంచి అయోధ్య వెళ్ళాడు. ఈ సంఘటన తర్వాత ఇక్కడ దర్శించుకుని వచ్చాడు. ఎవరో ఉండి నువ్వు బృందావనం రావాల్సింది అని చెప్పి ఈయనని బృందావనానికి తీసుకువెళ్ళారు. బృందావనాన్ని తీసుకువెళ్తే అక్కడ బృందావనంలో మదనగోపాల స్వామిని చూశాడు. చూసి ఆయన చూసి అన్నట్ట తులసీదాసు, అయ్యా నీ చేతిలో ఉన్నటువంటి వేణువు బదులు ధనుర్బాణాలు ఉంటే నిన్ను చాలా ఆనందంగా నేను స్తుతించగలిగేవాణ్ణి అని చెప్పి అనుకున్నట్ట. అనుకునేటప్పటికల్లా ఆ గోపాలు యొక్క చేతిలో ఉన్న వేణువు కాస్త ధనుర్బాణాలు అయిపోయాయిటండి. ఆ భక్తి తత్పరత అయింది, రాముని యందు ఉన్న భక్తి తత్పరత అటువంటిది. ఆ విధంగా అక్కడి నుంచి వచ్చి కాశీలో కొంతకాలం పాటు తులసీదాసు ఉన్నాడు. ఆయన యొక్క ప్రధానమైనటువంటి జీవన క్షేత్రం కాశీ. ఈ కాశీలో ఉండగానే ఆయనకి తెలియకుండగానే కవిత్వం వచ్చింది. ఆ కవిత్వాన్ని ఒక కాగితం మీద వ్రాశాడు, ఓ పత్రం మీద వ్రాశాడు. వ్రాసి పెట్టాడు. తెల్లారికి ఇది కాస్తా లేదు, కనపడలేదు, తుడుచుకుపోయింది. ఏమిటా ఇది పోయింది అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ మరుసటి రోజు ఇంకో శ్లోకం వచ్చింది, అది వ్రాశాడు, అది కూడా తెల్లారేటప్పటికి తుడుచుకుపోయింది. వ్రాసినవన్నీ ఇలా పోతున్నాయి ఏమిటా అని చెప్పి ఆశ్చర్యపడితే, అప్పుడు విశ్వనాథుడు కాశీలో ఉన్నాడు కదా, ఆ విశ్వనాథుడు కల్లోకి వచ్చి ఆయన చెప్పాడు, నాయనా నువ్వు వ్రజ భాషలో రచన చేసేటట్లయితే అది నిలబడుతుంది, వ్రజ భాషలో రచించవలసింది అని చెప్పి కాశీ విశ్వనాథుడు ఆయనకు ఉపదేశం చేశాడు. అలా ఆ విశ్వనాథుని మాట ప్రకారము అక్కడి నుంచి అయోధ్య వెళ్ళి వ్రజ భాషలో రామాయణాన్ని, యాజ్ఞవల్క్యుడు చెప్పినటువంటి ఆ రామాయణాన్ని రామచరిత మానసుగా రచించాడండి. ఆయన రచనాకాలము 1575. అక్కడి నుంచి 2 సంవత్సరాల 6 నెలల 27 రోజులు ఈ రచన చేశాడు ఆయన. చైత్రశుద్ధ నవమి నాడు మంగళవారం ఆ రోజు అవాళ మొదలుపెట్టాడు. 2 సంవత్సరాల 6 నెలల్లో ఈ రచన పూర్తి చేసి కళ్యాణం పూర్తి చేశాడు. పూర్తి చేశాక అక్కడి నుంచి కాశీలో మళ్ళీ అయోధ్యలో రచన చేశాడు. దీన్ని తీసుకువెళ్ళి కాశీ వెళ్ళి అక్కడ అందరికీ కూడా ప్రవచనం చేస్తున్నాడు రామాయణాన్ని. ఆ సందర్భంలోనే ఆయన తనకిష్టమైనటువంటి ఆంజనేయ స్వామికి ప్రీత్యర్థము ఈ హనుమాన్ చాలీసా కూడా రచించాడండి. అట్లాగే వినయ పత్రిక అనేది కూడా ఆయన 22 గ్రంథాలు రచించాడు. ఆ 22 చాలా పెద్ద గ్రంథము ఈ రామచరిత మానసు చాలా చిన్నది చాలీస, కానీ అది ఎంత కీర్తి పొందిందో చిన్నవాటిలో ఈ చాలీస కూడా అంత కీర్తి పొందింది. అక్కడ రామాయణ గానం చేస్తూ ఉండేవాడు. రోజు బహిర్భూమికి వెళ్ళి ఆ చెంబులో మిగిలినటువంటి నీళ్లు ఒక రేగు చెట్టు మీద పోస్తూ ఉండేవాడు, రేగు చెట్టు దగ్గర పోస్తూ ఉండేవాడు. ఎందుకు అలవాటు బహిర్భూమికి వెళ్ళి రావటం, ఆ మిగిలిన నీళ్లు ఆ రేగు చెట్టు మీద పోయటం. అలా పోస్తూ ఉంటే ఒకరోజు ఆ రేగు చెట్టును ఆశ్రయించినటువంటి పురాణ ప్రేతం, ఆ ప్రేతానికి విముక్తి అయింది, ప్రేత విముక్తి అయింది. విముక్తి అయ్యి తులసీదాసుతో అన్నది, ఓ మహానుభావ, నీవు త్యజించినటువంటి అపవిత్రమైన జలం వల్లనే నేను పునీతుణ్ణయ్యాను. అంటే చూడండి, ఎంతటి మహనీయుడైతే, ఎంత తపశ్శక్తి సంపన్నుడైతే, ఆయన నుంచి వచ్చినటువంటి మంత్రజలం కాదు, పునీత జలం కాదు, అపవిత్ర జలం. ఆ అపవిత్ర జలం వల్ల కూడా ఇంతటి జరిగింది అంటే ఆయన యొక్క మహత్వం అటువంటిది. అతను నమస్కరించి నీకేం కావాలో కోరుకోమని చెప్పి అన్నాడు. అనేటప్పటికి అప్పుడు తులసీదాస్ చెప్పాడు, ఏమి కావాలో కోరుకోమంటున్నావు కదా, నాకు రామదర్శనం చేయించు అన్నాడు. అనేటప్పటికి అతడు చెప్పాడు, నేను నీకు రామదర్శనం చేయించలేను, కానీ రామదర్శనం చేయించే మార్గం చెబుతాను, చేయించగలిగినటువంటి ఆయన్ని చెబుతాను అని చెప్పి, నువ్వు రోజు కూడా రామచరిత మానసు ప్రవచనం చేస్తున్నావు, చాలామంది వచ్చి ఈ ప్రవచనాన్ని వింటున్నారు కదా, వాళ్ళల్లో అందరికంటే ముందు వస్తూ ఉంటాడు ఒక ఆయన, అందరికంటే వెనక వెళుతూ ఉంటాడు, కుష్ఠరోగ వ్యాధిగ్రస్తుడుగా ఉంటాడు. ఆయన ఎవరో కాదు, హనుమంతుడే, ఆయన్ని నువ్వు పట్టుకుంటే నీకు రామదర్శనం అవుతుంది అని చెప్పి చెప్పాడు ఆ ప్రేతం. చెప్పేటప్పటికీ అప్పుడు మనకు తెలుసు కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామ గానము జరుగుతూ ఉంటుందో, రామ ప్రవచనము జరుగుతూ ఉంటుందో, అక్కడ శ్రీరామ ఆ హనుమంతుడు, రామభక్తుడైనటువంటి హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. అందువలనే రామాయణ ప్రవచనం జరిగేటటువంటి చోట తప్పకుండా ఒక ఆసనం వేసి ఉంచాలి అంటారు. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి కోసమే. ఆయన ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో మనకి తెలియకపోవచ్చు, కానీ వస్తాడు అని తెలిసినప్పుడు ఆయనకు ఆసనం సిద్ధం చేయటం మన ధర్మం. అందుకోసమని అది ఒక సంప్రదాయం. రామాయణ గానం జరిగేటటువంటి చోట, పారాయణ జరిగేటటువంటి చోట, ప్రవచనము జరిగేటటువంటి చోట కూడా ఒక ప్రత్యేకమైన ఆసనం వేయాలి. ఆయన వచ్చి తీరుతాడు, ఎలా వస్తాడో మనం చెప్పలేము. ఆ విధంగానే ఆంజనేయ స్వామి ఆ రూపంలో వస్తున్న అన్నమాట, కుష్ఠవాడు రూపంలో వస్తున్నాడు. ఈ పురాణ ప్రేతం చెప్పేటప్పటికి తులసీదాసు గమనించాడు, అందరికంటే చివరిలో కూర్చున్నాడు, చాలా ముందే వచ్చాడు, చివరిలో వెళుతున్నాడు. అలా వెళ్ళేటటువంటి ఆయన వెంటబడ్డాడు తులసీదాసు. ఆయన వెళ్ళాడు వెళ్ళాడు, అడవుల్లోకి వెళ్ళాడు, వనప్రదేశంలోకి వెళ్ళాడు. అక్కడి ఏకాంత ప్రదేశంలో వెళ్ళి ఒక్క మాట ఆయన కాలు పట్టుకున్నాడు, ఓ మహానుభావ హనుమాన్, నాకు రామదర్శనం చేయించవలసింది, నువ్వు హనుమంతుడవని చెప్పి నాకు తెలుసు, నువ్వు నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు ఆంజనేయుడు, నేను నీకు దర్శనం చేయిస్తాను, ఆ దర్శనము చిత్రకూటంలో జరుగుతుంది, వెళ్ళు అని చెప్పి అలా హృదయం మీద ఒక చెయ్యి ఎడం చేతిని వేసుకుని కుడి చేత్తో చిత్రకూటం వైపు చూపిస్తూ ఆంజనేయ స్వామి తులసీదాసుకి చెప్పాడు. ఆ విధమైనటువంటి రూపాన్ని చూసి తులసీదాస్ అన్నాడు, స్వామి నువ్వు ఇదే రూపంలో ఇక్కడ నువ్వు నిలబడవలసింది అని చెప్పి తులసీదాసు కోరాడు. ఆ విధంగానే అక్కడ ఆయన స్వయం వ్యక్తమూర్తిగా వెలిశాడు ఆంజనేయ స్వామి. అదే సంకటమోచన హనుమాన్. కాశీలో సంకటమోచన హనుమాన్ ఉన్నాడే, అది తులసీదాసు ప్రతిష్టాన్ అంటారు. తులసీదాసు ఈ విధంగా ఆయన్ని నిలబెట్టాడన్నమాట. తప్పకుండా కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు సంకటమోచన హనుమాన్ దర్శనం కూడా చేస్తారు. అక్కడి నుంచి ఈయన చిత్రకూటం వెళ్ళాడు. ఆంజనేయ స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం చిత్రకూటం వెళ్ళాడు రామదర్శనం కోసమని. ఎవరో ఒక ఆయన ఒక రాజపురుషుడు
ఆయన ముందు నుంచి వెళ్ళాడు, చూశాడు కానీ పట్టించుకోలా, ఆయన రాముడే అని గ్రహించలా. అయ్యో రాముణ్ణిగా గ్రహించలేకపోయాడే, ఇంకా రాముడి కోసమని ఎదురు చూస్తున్నాడే అని చెప్పి హనుమంతుడు అనుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు గుర్రాల మీద వచ్చారు రాజకుమారులు. ఇద్దరు రాజకుమారులు వచ్చి ఈయన స్వామికి నివేదన చేయబోతున్నాడు, ఆ సమయంలో వాళ్ళు వచ్చి మాకు ప్రసాదం పెట్టవలసింది అని చెప్పి అడిగి పెట్టించుకున్నారు. అప్పుడు కూడా తులసీదాసు గ్రహించే పరిస్థితుల్లో లేడు వీళ్ళు రామలక్ష్మణులు అని. అప్పుడు ఆంజనేయుడు ఒక చిలక రూపంలో ఉండి కొమ్మ మీద ఉండి వాళ్లే రామలక్ష్మణులు వాళ్లే రామలక్ష్మణులు అని చెప్పి తులసీదాసుకి అర్థమయ్యేటట్లుగా చెబితే, అప్పుడు ఆ రామలక్ష్మణులకి నమస్కారం చేసుకుని పునీతుడైనటువంటి వాడు తులసీదాసు. ఆ విధంగా ఆంజనేయ స్వామి రామదర్శనం చేయించాడు తులసీదాసుకి. ఆయన ఇక్కడ రామగానం చేస్తూ ఉన్నాడు. ఈ రామచరిత మానసుని గురించి లోకం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటోంది, ఈయన ప్రవచనం చేస్తుంటే కూడా చాలా ఆనందంగా వింటున్నారు. పండితులలో మత్సరం ఉంటుంది సహజంగా, పండిత మత్సరం. పండితులు ఏం చేశారంటే, ఏమిటి అది ప్రాకృత భాషలో ఉన్నటువంటిది, అది అసంస్కృతమైనటువంటి భాష, ఆ భాషలో ఉన్నటువంటి రామాయణం ఏమిటి, దాని గురించి గొప్పగా చెప్పుకోవటం ఏమిటి అని చెప్పి పరిహసించారు. పరిహసిస్తే అప్పుడు తులసీదాస్ చెప్పాడు, అది ఎటువంటిదో తేల్చవలసినటువంటి వాడు కాశీ విశ్వనాథుడు, ఆయనకి తెలుసు, దాని యొక్క గొప్పతనం ఆయనకే తెలుసు అని చెప్పి చెప్పాడు. ఎందువల్ల, ఇది వ్రాయించింది ఎవరు, కాశీ విశ్వనాథుడే, ఆయనకి స్వప్నంలో కనపడి రాయించాడు కాబట్టి కాశీ విశ్వనాథుడికి తెలుసు అన్నాడు. ఓహో కాశీ విశ్వనాథుడికి తెలుసా దీని గొప్పతనము, అయితే పదండి అని చెప్పి ఈ పండితులు ఏం చేశారంటే, కాశీ విశ్వనాథుని దేవాలయానికి వెళ్ళి వేదవేదాంగాది గ్రంథాలన్నీ కూడా దీని పైన పెట్టి అట్టడుగున తులసి రామాయణాన్ని పెట్టారు. రామచరిత మానసుని పైన ఈ రామాయణము వాల్మీకి రామాయణము వేదాలు ఇవన్నీ కూడా పెట్టారు. పెట్టి తలుపులేసి వచ్చారు. ఏం చేస్తాడో చూద్దాం, దీని యొక్క గొప్పతనాన్ని ఎలా నిరూపిస్తాడో చూద్దాము, విశ్వనాథుడికే తెలుసన్నాడు కదా తులసీదాసు అని చెప్పి అలా పెట్టి వస్తే, మరుసటి ఉదయం తలుపు తెరిచేటప్పటికి అన్నిటి మీద తులసి రామాయణం రామచరిత మానసు గ్రంథం ఉన్నదండి. అన్నీ కింద ఉన్నాయి, వాటి పైన రామచరిత మానసు ఉన్నది. దాని మీద సత్యం శివం సుందరం అని కూడా లిఖింపబడి ఉన్నది. తులసీదాసు చాలా పరమానందపడ్డాడు కాశీ విశ్వనాథుడు నిరూపించాడని. కానీ వీళ్ళకి ఆ తృప్తి కలగలేదు, లోపల అసూయ ఇంకా పెరిగింది. పెరిగి వీళ్ళు ఏం చేశారంటే, ఏ విధంగా అయినా సరే దీన్ని ఈ రామాయణాన్ని భగ్నం చేయాలి అని చెప్పి ఇద్దరు దొంగల్ని పంపించారండి. ఈ తులసీదాసు యొక్క ఆశ్రమ ప్రాంతానికి ఇద్దరు దొంగల్ని పంపించి, మీరు ఆ తులసీదాసు యొక్క రామాయణాన్ని దొంగలించుకు రావాల్సింది అని చెప్పి పంపించారు. పంపించేటప్పటికి వీళ్ళు ఆ ఆశ్రమ పరిసరాల్లోకి వెళ్ళేటప్పటికి ఇద్దరు ధనుర్బాణాలు ధరించి ఆశ్రమాన్ని కాపలా తిరుగుతున్నారండి. వీళ్ళ కళ్ళు బైర్లు గమ్మి వచ్చి తులసీదాసు కాళ్ళ మీద పడ్డారు. అయ్యా చాలా అపరాధం చేయబోయాం మేము, ఆ పండితులు ఎవరో చెప్పేటప్పటికి ఈ రామాయణాన్ని హరిద్దామని వచ్చాము, ఇద్దరు మహావీరులు ఆశ్రమం చుట్టూతా తిరుగుతున్నారు అనేటప్పటికి, మీరు ధన్యులు ఆ రామలక్ష్మణుల్ని చూడగలిగారు అంటే ఏదో పురాకృత జన్మ సంస్కారం మీకున్నది కాబట్టి ఆ అదృష్టం కలిగింది అని చెప్పి అంటే వాళ్ళు ఆ తులసీదాసుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు. ఆలోచించాడు తులసీదాసు, ఆయన మిత్రుడు తోడరమల్లని చెప్పి ఉండేవాడు ఆ రోజుల్లో, ఆయన ఆశ్రయించి ఆయన చేత దీనికి ప్రతులు తయారు చేయించాడండి. ఒకే ప్రతి ఉంటే ఏ విధంగానే సరే అది దెబ్బతింటే లేకుండా పోతుంది కదా గ్రంథం, అందువల్ల ప్రతులు రాయించాడు. వెనకటి వాళ్ళు రామాయణానికి కూడా ఆ వ్రాత ప్రతి తయారు చేస్తే చాలా పుణ్య విశేషంగా చెప్పబడ్డదండి. ఇదివరకు చీరాల్లో ఒక ఆయన గూడా లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని ఉండేవారు. ఆయన ఓ మాట ఏదో కార్యక్రమానికి ఎడితే వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు నన్ను. తీసుకువెళ్ళి చూపించాడయ్యా నేను రాసిన రామాయణం అండి అని చెప్పి మొత్తం రామాయణం ఆయన చేతితో వ్రాసాడండి. రామాయణం వ్రాస్తే చాలా విశేష పుణ్యం అని చెప్పి చెప్పబడ్డది. ఎందుకు చెప్పబడ్డది అంటే వ్రాత ప్రతులు తయారు కావాలి, అవి నిలబడాలి, లేకపోయేట్లయితే ఖిలమవుతుంది అని చెప్పి. కానీ ఈనాడు నేను చెప్పాను, ఈనాడు ముద్రణలు వచ్చాయి, రామాయణానికి ఆ సమస్య లేదు. ఇంత కష్టం మీరు
అనుష్ఠానానికో తపస్సుకో వినియోగిస్తే ఇంకా జన్మ చరితార్థమయ్యేదేమో అని చెప్పి నేను సలహాగా చెప్పాను. ఆయనకి ఆ ఆలోచన వచ్చి చేశారు. అలా వ్రాతప్రతుల్ని తయారు చేయటం కూడా చాలా గొప్ప విశేషంగా చెబుతూ ఉండేవాళ్ళు. అలా ఈ తోడరమల్ల ఆయనకి వ్రాతప్రతులు సిద్ధం చేయించి ఇచ్చాడు. వీళ్ళు అప్పటికి కూడా వీళ్ళకి సంతృప్తి కలగలేదండి. కలక వీళ్ళు ఏం చేశారంటే వటేశ్వర మిశ్ర అని చెప్పి ఆయన ఒక గొప్ప ఉపాసకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఆయన మాంత్రికుడు అన్నమాట ప్రయోగాలు అవి చేస్తూ ఉంటాడు. ఆ వటేశ్వర మిశ్రా దగ్గరికి వెళ్ళి తులసీదాసు మీద ప్రయోగం చేయించారు. ప్రయోగం చేయిస్తే ఈ తులసీదాసు మీదకి వెళ్ళి ఆ ప్రయోగము అక్కడ హనుమంతుడు కనపడేటప్పటికి ఆయన సమీపంలో భయపడి వెనక్కి వచ్చి నువ్వు ఇలాంటి చోటకి నన్ను పంపుతావా అని చెప్పి ఆ వటేశ్వర మిశ్రాని చంపేసింది, తినేసిందండి. కొన్ని దుష్ట ప్రయోగాలు అలా ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా అతనే అంతమయ్యాడు. అప్పటికి కూడా వీళ్ళు సంతృప్తి పడక ఆ రోజుల్లో చాలా గొప్ప పండితుడు అద్వైత సిద్ధి రచించినటువంటి మహానుభావుడు మధుసూదన సరస్వతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమండి ఇన్ని రకాల సంస్కృత గ్రంథాలు ఉంటూ ఉంటే లోకమంతా కూడా ఈ ప్రాకృత గ్రంథాన్ని వ్రజభాషలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని గౌరవిస్తూ ఉన్నది, మీరు దీన్ని ఏ విధంగా సరే పరిశీలించి దీనిలో ఉన్నటువంటి దోషాలని చెప్పవలసింది అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఒక శ్లోకం చెప్పారండి. ఆనంద కాననే క్షస్మిన్ జంగమ తులసీ తరుహు కవితామంజరీ భాతి రామభ్రమర భూషిత అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు ఆయన మధుసూదన సరస్వతి. ఆనంద కాననే క్షస్మిన్, ఆనంద కాననము అంటే కాశీ అండి, ఆనందవనే అని చెప్పి మనం కాశీలో గంగా స్నానం చేసేటప్పుడు సంకల్పం చెబుతాం మహాశ్మశానే ఆనందవనే అని చెప్పి. ఈ ఆనంద కాననంలో జంగమ తులసీ తరుహు, జంగమ తులసీ తరుహు అంటే తులసి చెట్టు. ఈ తులసి జంగమము అంటే నడిచేటటువంటి, స్థావరం అంటే కదలకండగా ఉండేది, కదిలేటటువంటిది జంగమం. ఈయన సాక్షాత్తు జంగమ తులసీ తరుహు, కదిలేటటువంటి తులసి చెట్టు, అంత పవిత్రమైనటువంటి వాడు తులసీదాసు. కవితామంజరి భాతి, ఈయన యొక్క కవితామంజరులు ఈ రామచరిత మానస్సు అనేటటువంటి కవిత్వం యొక్క ఈ మంజరులు ఉన్నాయే ఈ పుష్పములు, ఇవి రామభ్రమర భూషిత, రాముడు అనేటటువంటి తుమ్మెదలతో భూషితములై ఉన్నాయి అని చెప్పి ఆయన చాలా ప్రశంసించాడు. ఆ విధంగా మధుసూదన సరస్వతి చేతనే ప్రశంసింపబడ్డటువంటి మహానుభావుడు తులసీదాసు. అటువంటి ఆయన ఈ గోసాయి సంప్రదాయంలో ఆయన పీఠాధిపతిగా కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. ఇవాళ మనం ఈ 4 రోజుల్లో పూర్తయిపోతుంది, మనకి సందేహం లేదు. ఆయన మహానుభావుడు చాలా గొప్ప, ఆ 40 రచించినటువంటి తులసీదాసు మనం పరమ భక్తాగ్రేసరుడు, భాగవతోత్తముడు కాబట్టి ఆయన చరిత్ర మనం చెప్పుకోవటము పరమ పవిత్రం. అందుకోసం నేను ఈరోజు ఈ విషయాన్ని ఎక్కువ మీ ముందు ఉంచుతున్నాను. అటువంటి తులసీదాసు 40 ఇటువంటివి రాయటమే కాకుండా ఆయనకి ఆ కాశీలోనే భైరవనాథుడు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడండి, భైరవి ఉపాసకుడు. అందరికీ కూడా ఆయన అంటే భయం, ఎక్కడెక్కడ వాళ్ళు ఆయన ఆశ్రయిస్తూ ఉండేవాళ్ళు. ఆయన గౌరవించకపోతే ఎక్కడ మనం ఇబ్బందిలో పడతామేమో అని భయం. కానీ తులసీదాసు ఎవరిని ఆశ్రయించవలసినటువంటి వాడు కాదు, ఆయన కేవలము సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆశ్రయుడు, అందువల్ల ఎవరిని ఆశ్రయించేవాడు కాదు. ఈ భైరవనాథుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ప్రయోగం చేశాడండి తులసీదాసు మీద, ప్రయోగం చేశాడు. భైరవి ప్రయోగం చేస్తే ఆయనకి బాహు పీడ ఏర్పడ్డది, బాహువులలో చాలా తీవ్రమైనటువంటి పీడ ఏర్పడ్డది. అటువంటి ఆ బాహుపీడ ఏర్పడినటువంటి సందర్భంలో అనేక రకాల వైద్య చికిత్సలకు ప్రయత్నం చేశాడు, దేనివల్ల కూడా తగ్గలేదు. అంటే ప్రయోగం అంత తీవ్రమైనటువంటిది అన్నమాట. అప్పుడు ఆయన హనుమాన్ బాహుక్ అని చెప్పి, అది కూడా 40 దోహాలతో ఉన్నటువంటిది, హనుమాన్ బాహుక్ అని చెప్పి చెప్పాడు. ఆ బాహుక్కు చెప్పాక ఆయన యొక్క బాహుపీడ తొలగిపోయింది. ఆ భైరవి ఉపాసన వల్ల వచ్చినటువంటి ప్రమాదాన్ని నుంచి తప్పుకున్నాడు. ఈ హనుమాన్ బాహుక్ని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో 40 రోజులు కనుక పారాయణ చేస్తే ఎటువంటి మానసిక శారీరక పీడలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడ్డది చాలామంది అనుభవంలో కూడా ఉన్నటువంటి విషయం అండి. హనుమాన్ బాహుకు నేను చాలా కాలం క్రితమే దానికి అనువాదం వ్రాసి ముద్రించటం అయింది, అయిపోయాయి. ఆ తర్వాత హైకోర్టు జడ్జి ఒక ఆయన నాకు నా అడ్రస్ తెలుసుకుని ఫోన్ తెలుసుకుని నాకు ఫోన్ చేయించారు. నేను హనుమాన్ బాహుకు చేసుకుంటూ ఉంటాను, అది పోయింది, చాలా గొప్పది, అది నాకు ఒక ప్రతి కావాలి అని చెప్పి. లేదండి అయిపోయాయి అని అంటే ఎక్కడో అక్కడ చూసి నాకు ఫోటో స్టార్ట్ అయినా తీసి పంపించమంటే పంపించాక తర్వాత దాన్ని మళ్ళీ ముద్రించడం జరిగింది సత్యనారాయణ సిద్ధాంతి గారని చెప్పి ఏటి అగ్రహారంలో ఆయన హనుమాన్ బాహుకు. ఎవరైనా సరే ఆ శారీరక మానసిక పీడలు ఉన్నటువంటి వాళ్ళు ఆ హనుమాన్ బాహుకు పారాయణ చేసేటట్లయితే ఫలితాలు కనపడతాయని చెప్పి మనకి ఉన్నటువంటి నిదర్శనాలు. అట్లా అనేక రకాల ఆ తులసీదాసు తన యొక్క కవిత్వాన్ని అందజేశాడు సమాజానికి. తుక్బందీ అంటారండి ఈయన కవిత్వాన్ని, తుక్బందీ అంటారు. తుక్బందీ అంటే అంచానుప్రాసలు ఉంటాయి. జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీస తిహులోక ఉజాగర, రామదూత అతులిత బలధామా, చివరికి మా అంజని పుత్ర పవనసుతనా మా మహావీర విక్రమ బజరంగి కుమతిని వారు సుమతి కేసంగి. ఈ విధంగా అంచప్రాసలతో ఉండేటటువంటి దాన్ని తుక్బందీ అంటారు. ఆ విధమైనటువంటి విధానంలో ఈయన అవధి భాషలో 40 రచన చేశాడు. అనేక రకాల నిదర్శనాలు ఈయన జీవితంలో ఉన్నాయి. కమలభవుడు అనేటటువంటి ఒక ఆయన వచ్చి, అయ్యా నాకు రామదర్శనం చేయించండి, మీరు గొప్ప తపశక్తి గలవాళ్ళు కదా అని అడిగాడు. అడిగేటప్పటికీ, నువ్వు చాలా నిశ్చలమైనటువంటి భక్తితో రాముని స్మరించవయ్యా, నీకు దర్శనం అవుతుంది అని చెప్పి సలహా చెబితే, నేను అంత నిశ్చల భక్తితో తపస్సు చేయలేను, ఇంకేదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. అంటే అప్పుడు ఆయన చెప్పాడు తులసీదాసు, చాలా నిష్ఠతో విశ్వాసంతో నువ్వు చాలా పైనుంచి త్రిశూలం మీద రాముణ్ణి స్మరించు దూకు, ఏకాగ్రత నిశ్చలత కనుక ఉండేట్లయితే రాముడు దర్శనం అవుతుంది అన్నాడు. అది నేను చేయలేనన్నాడు. మరొక వ్యక్తి ఈయన మాట విని అలా చేసి ఆ రామ సాక్షాత్కారం పొందాడు. ఇట్లా అద్భుతాలు ఆయన యొక్క జీవితంలో చాలా, తులసీదాస్ జీవితంలో ఆయన చూపించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకమంతా కూడా ప్రచారమైంది. ఆ రోజుల్లో ఢిల్లీ పాదుషా జహంగీర్ ఉండేవాడు, ఆయన దృష్టికి కూడా వెళ్ళింది ఈ తులసీదాస్ చాలా గొప్ప శక్తి గలవాడు, ఎన్నో అనేక రకాల అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్పి. ఈ జహంగీరు తులసీదాసుని రమ్మని కబురు చేశాడు. తులసీదాస్ ఆలోచించాడు, ఆయనకు అవసరం ఉంటే ఆయన రావాలి, కానీ నన్ను రమ్మంటేమిటి, నేనెవరిని, నాకేం అవసరం లేదు ఆయనతో, నేను ఆశ్రయించవలసిన అవసరం లేదు అని చెప్పి అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచించాడు, జహంగీరు కనుక వచ్చేటట్లయితే దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు జనం, మనకి అష్ట కష్టాలు అని అంటారు, ఈతి బాధలు అంటారు చూశారు, షడేతే ఈతై స్మృతాహ అని చెప్పి ఈతి బాధలు 6 రకాలుగా ఉంటాయండి. అతివృష్టి, అనావృష్టి తెలుసు కదా మనకి ఈతి బాధల్లో, అవి మూషిక సలభా సుఖాహ, ఎలుకలు తీవ్రంగా ఎలుకలు వ్యాపించి ధాన్యాలని కొల్లగొట్టి పంటలు నాశనం చేసేసి చేస్తూ ఉంటాయి. పొలాల్లో కూడా ఎలుకల వాళ్ళ చేత తీయిస్తూ ఉంటారు, ఆ గుంటల్లో డబ్బులు ఇచ్చి ఒక్కొక్క ఎలుక్కి ఇంత అని ఇస్తారు. శలభాహ, ఒక్కొక్కప్పుడు మిడతల దండు బయలుదేరుతుంది, ఆ మిడతల దండు బయలుదేరి ఒక చేను మీద పడ్డదంటే ఒక 10 నిమిషాల్లో మొత్తం ఈ చేలో ఉన్నటువంటి ధాన్యం మొత్తం అవి కాజేస్తాయి, నాశనం చేసేస్తాయి. సుఖాహ, చిలుకలు కూడా అట్లాగే దండుగా. ఇవన్నీ కూడా అత్యాసన్నశ్చ రాజానహ, 6వది ఏమిటంటే ఈతి బాధల్లో అత్యాసన్నశ్చ రాజానహ అంటే రాజులు పదే పదే వస్తూ ఉండటం. ఒక రాజు మన ఊరు వచ్చాడు అంటే చాలా ఖర్చు ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోతుంది, మనం చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళలేము, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దీన్ని కూడా ఈతి బాధల్లో వేశారు. అలాంటి జహంగీర్ని కనుక ఇక్కడికి రమ్మనేటట్లయితే అనేక రకాల సమస్యలు వస్తాయి ప్రజలకని చెప్పి ఈయనే జహంగీర్ దగ్గరికి వెళ్ళాడు తులసీదాసు.
వెళ్ళేటప్పుడు జహంగీర్ చెప్పాడు, ఏమయ్యా తులసీదాసు నువ్వేదో చాలా గొప్పవాడివిట, ఏది ఒక మాట ఏదైనా ఒక అద్భుతం చేసి చూపించు అని అన్నాడు జహంగీర్. ఎప్పటికప్పుడు తులసీదాస్ చెప్పాడు, నేను అద్భుతాలు చేసే ప్రదర్శన చేసేటటువంటి వాడిని కాదు, నా శ్రీరాముణ్ణి స్మరించుకోవటం తప్పితే. అందువల్ల భక్తితో కూడినటువంటి వాళ్ళకి ఏవైనా అనుభవాలు ఉంటే ఉండొచ్చు, కానీ నేనేదో ప్రదర్శనలు చేసేటటువంటి కాదు అని చెప్పి జహంగీర్ మాటని కాదన్నాడు. కాదనేటప్పటికీ జహంగీర్ కోపం వచ్చి ఈయన చెరసాల్లో పడేశాడండి తులసీదాసుని. ఏం చేస్తాడు చెరసాల్లో పడే, ఒక్క మాట హనుమంతుడిని స్మరించాడు, నువ్వే నాకు దిక్కు ఇంకెవరున్నారు నాకు అని చెప్పి హనుమంతుడిని స్మరించాడండి. ఆ రోజే అర్ధరాత్రి పెద్ద వానర మూక బయలుదేరింది, ఢిల్లీ నగరం మొత్తం అల్లకల్లోలం చేసింది. ఆడవాళ్ళ వెంటబట్టం, వాళ్ళ చీరలు చించడం, వాళ్ళ హాహాకారాలు, లోకమంతా కూడా గందరగోళం అయిపోయింది. ఢిల్లీ నగరం పాదుషా భవనం మీద పడి ఆ నగరం ఆ భవనం అంతా కూడా చింద్రవందర చేసి సర్వనాశనం చేసి అందరినీ భయకంపితుల్ని చేసి చాలా ప్రమాదకరంగా పరిణమించింది పరిస్థితి. జహంగీర్కి అప్పటికప్పుడు ఇంకా ఏమి గత్యంతరం లేక మంత్రుల్ని కూర్చోబెట్టాడు, ఏమిటి ఈ ప్రమాదం నుంచి మనం బయటపడే మార్గం ఎట్లాగో, ఏమి చిక్కటం లేదు, ఏ వేటికి వాటికి ప్రమాదం జరగట్లేదు, వీళ్ళకి ప్రమాదం జరిగితే తప్పితే ఎట్లాగూ అని చెప్పి అంటే వాళ్ళలో ఒక వృద్ధమంత్రి అన్నాడు, అయ్యా మీరు మహానుభావుడైనటువంటి తులసీదాసుని చెరసాల్లో పెట్టారు, దాని ఫలితం ఇది, అందువల్ల ఆయన్ని శరణు వేయటం తప్పితే మరో మార్గం లేదు అని అంటే, అప్పుడు జహంగీర్ చెరసాల దగ్గరికి స్వయంగా వెళ్ళి తులసీదాసుకి నమస్కరించి, అయ్యా మమ్మల్ని అనుగ్రహించవలసింది, మా పొరపాటును మన్నించవలసింది అని చెప్పి శరణు వేడితే, అప్పుడు హనుమంతుడిని ప్రార్థించాడు తులసీదాసు. ఆ విధంగా వానరమోక నుంచి ఢిల్లీ నగరం బయటపడ్డది అని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. అటువంటి తులసి మనకి హనుమంతుని యొక్క అనుగ్రహము, ఏ ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకోగలిగితే ఎప్పుడు ఏ అవసరమైతే అప్పుడు ఆ అవసరం ఆయన తీరుస్తాడండి. భక్తుల్లో మనకి కనపడేటటువంటి ఒక విచిత్ర రామాయణంలో ఒక సంఘటన కనపడుతుంది, ఇలాంటి సంఘటనే. భరతుడు రాజ్యం ఏలాడు కదా, రాముడు అదే పాదుక పట్టాభిషేకం చేసి పాదుకలను అక్కడ పెట్టుకుని వాటికి సేవ చేస్తూ కూర్చున్నాడు. నిజంగా ఆయన రాజ్యం ఏలలేదు, పన్నులు వసూలు చేయటం లేదు, శిక్షలు లేవు, ఏమీ లేవు, ఇష్టం వచ్చినట్టుగా అలా ఉండి పెద్దగా పట్టించుకోలేదు, దాంతో ఎవడూ పన్నులు కట్టలేదు. చాలా ఒత్తిడి ఉంటే పన్నులు కడతారు, కానీ లేకపోతే ఎగ్గొట్టినా పర్వాలేదంటే ఎవరన్నా పన్ను కడతారండి? కాబట్టి ఎవరూ పన్నులు కట్టలేదు. శ్రీరామచంద్రమూర్తి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ, ఏమీ లేదు. కానీ ప్రతి వ్యక్తికి సామెత చెప్పినట్టుగా భరతుడి రాజ్యంలో గుమ్మడికాయంత బంగారం లేనివాడెవడు అని సామెత వచ్చింది. అలా సంపాదించుకున్నారు అందరూ కూడా, పన్నులు కట్టేది లేదు, ఏమి సమస్య లేదు, ఏం చేయాలి, రాముడు రాజ్యానికి వచ్చాడు, ఖజానా ఖాళీగా ఉన్నది, ఏమిటి తరుణోపాయం అని చెప్పి ఈ సుగ్రీవుడు హనుమంతుడు వీళ్ళని కూర్చోబెట్టి ఆలోచన చేశాడు. చేస్తే ఒక మంత్రి చెప్పాడు, ఏమీ లేదు, ఆంజనేయ స్వామిని ఆయన ఆశ్రయించి ఏ విధంగా అయినా సరే ఈ సమాజం నుంచి రాబట్టాల్సిందేను, హనుమంతుడినే మతిమంతుడు, ఆయన బుద్ధిమతాం వరిష్ఠుడు, ఆయనే సలహా ఇవ్వమనండి అని అన్నారు. వెంటనే ఆంజనేయుడు అన్నాడు, శ్రీరామచంద్ర అందరినీ కూడా తలో గుమ్మడికాయ కప్పంగా తెమ్మని చెప్పి కోరమన్నాడు. గుమ్మడికాయ కప్పంగా కోరటం ఏమిటి అని అంటే, నేను చెప్పాను కదా మీరు ఆ మాట చెప్పండి అని అన్నారు. ఏమిటి అని దాంట్లో పరమార్థం అంటే మంత్రులతో చెప్పాడు, ఏమీ లేదు, గుమ్మడికాయ పన్నుగా కట్టలేని వాడు వాడి తలకాయ తీయబడుతుంది అని కూడా ప్రకటించమన్నాడు. వెంటనే ప్రకటన జరిగిపోయింది, గుమ్మడికాయ పన్నుగా చెల్లించాలి, ఎవరైతే గుమ్మడికాయ చెల్లించడో వాడి తలకాయ తీయబడుతుంది అని చెప్పి ప్రజలు అనుకున్నారు. భరతుడే అనుకున్నాము, భరతుడి కంటే పాపం పిచ్చిమాలోకంలా ఉన్నాడు రాముడు, గుమ్మడికాయ పన్ను కట్టాలిట అని చెప్పి ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదో గడువిచ్చారు, రెండు నెలలో మూడు నెలలో మరి రావాలంటే కావాలి కదా. ఈ రెండు నెలల లోపల మొత్తం అందరూ కూడా చేరు గట్లల్లో దొడ్లల్లో అంతటా గుమ్మడి వేసేసారు.
ఒక గుమ్మడికాయలు 10 గుమ్మడికాయలు 50 గుమ్మడికాయలని తీసుకొచ్చే ఇచ్చేటట్లుగా. వెంటనే ఆంజనేయ స్వామి మొత్తం వానరసేనని పిలిచాడు. పిలిచి రేపు కప్పం కట్టాలనగా, కప్పం కట్టకపోతే గుమ్మడికాయ ఇవ్వకపోతే వాళ్ళ తలకాయ తీసేస్తారు కదా, మొత్తము ఈ వానరసేనని మొత్తం అయోధ్య మీద వదిలేడండి. మొత్తం వానరసేన వెళ్ళి గుమ్మడి పాదులు పిందెలు పూత ఏమీ లేకుండగా మొత్తం చిందర వందరు చేసి మొత్తం మింగేసి నాశనం చేసి వేసాయి. ఎక్కడ కాయలేదు పిండి లేదు పూత కూడా లేకుండా చేసి ఇంకెట్లా కడతారు? శిక్ష ఏమిటి? గుమ్మడికాయ పన్ను కట్టకపోతే తలకాయ ఇవ్వాలి. నెమ్మదిగా మంత్రుల దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఏమిటి మా పరిస్థితి? గుమ్మడికాయలు లేవు, కోతులు వచ్చి మొత్తం నాశనం చేసేసాయి, మా తలకాయలు నిలబడే మార్గం ఏదన్నా చెప్పండి అని అన్నారు. అనేటప్పటికీ ఏం లేదు, ఏదైనా సువర్ణ వస్తువు సాక్షాత్ వస్తువు, ఏదైనా బంగారంతో అయితే సాక్షాత్తు దాంతో సమానం అయిపోతుంది. సీతాదేవి కోసం ఏం చేశాడు శ్రీరామచంద్రుడు? సువర్ణ సీతను చేయించుకున్నాడు. సువర్ణ సీత సాక్షాత్ సీతతో సమానమే. ఆ విధంగా గుమ్మడికాయ లేకపోతే గుమ్మడికాయ బంగారం ఇచ్చేసేస్తే సరిపోతుంది, అంతకంటే ఉంది అన్నారు. దాంతో ఎక్కడెక్కడ దాచుకున్నవన్నీ మొత్తం తీసుకొచ్చి ఖజానా నింపారండి. ఆ విధంగా హనుమంతుడు ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి అలా ఈ వానరసేనని వినియోగపెట్టి ఆయన ఖజానా అంతా కూడా తెలుస్తుంది. ఇటువంటి తులసీదాసు 1623 1497 పుట్టాడండి. 1623 అంటే 125 ఏళ్ళు బతికాడు ఆయన. శిష్యులందరూ కూడా జయమంత్రం చదువుతూ ఉండగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి త్రయోదశాక్షరి మంత్రం, రామమంత్రం ఉన్నదే దాన్ని జయమంత్రము అంటారు, అందరూ కూడా ఆ జయమంత్రం చదువుతూ ఉండగా ఆయన రామ సన్నిధికి చేరాడు తులసీదాసు. అటువంటి తులసీదాసు ఈ సమాజానికి వరముగా ఇచ్చినటువంటిది హనుమాన్ చాలీస. రామచరితమానస్ అనేటటువంటిది అందరూ చదవగలిగినది కాదు, పారాయణ చేయగలిగింది కాదు, ముఖ్యంగా ఎక్కువ ఉత్తరాదికి ప్రచారమైంది. కానీ హనుమాన్ చాలీస యావత్ ప్రపంచము, ముఖ్యంగా భారతదేశంలో అన్ని వైపులా కూడా చాలా విశేషమైనటువంటి ప్రచారం పొందినటువంటిది. అటువంటి హనుమాన్ చాలీసాని ప్రసాదించి అనేక రకాల ప్రయోజనాలు పొందేటట్లు, అన్ని రకాల కష్టాల నుంచి బయటపడేటట్టు చేసినటువంటి ఆ తులసీదాసు యొక్క, మా మహానుభావుని యొక్క చరిత్ర మనం ఇవాళ చెప్పుకున్నాం. రేపు మనం ఆయన చెప్పినటువంటి చాలీసాలో మనం ప్రవేశిద్దాం. ఈనాటికి ఈ కార్యక్రమానికి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.